లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువో దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. నాలుకపై భగవన్ నామము, చేతులతో దీనజన సేవ చేయండి అన్న గొప్ప సాధనను స్వామి చిన్నపిల్లల వయసులోనే బాలవికాసులో పద్యసూక్తుల రూపంలో పిల్లలందరికీ బోధించారు. నామస్మరణ మనస్సుని శుద్ధి చేస్తుంది, సేవ శరీరాన్ని పవిత్రంగావిస్తుంది. పవిత్రమైన భక్తుని హృదయమే భగవంతుని నివాసస్థానం. స్వామి చెప్పిన ఈ మార్గంలో పయనించి స్వామి ప్రేమకు పాత్రులైన భక్తురాలు శ్రీమతి కాంతమ్మ గారు. స్వామిచే ఎన్నుకోబడి క్యాంటీన్ కాంతమ్మగా అందరికీ సుపరిచితులైన వీరు సౌత్ ఇండియన్ క్యాంటీన్లో గత కొన్ని దశాబ్దాలుగా వారి సేవలను అందిస్తున్నారు. చిన్ననాడే పాండురంగని భక్తి సామ్రాజ్యంలో తరించిన కాంతమ్మగారు స్వామిలో సాక్షాత్తు ఆ పండరీనాథుణ్ణి దర్శించిన గొప్ప అదృష్టవంతులు. నిత్యం సాయి సేవలో మునిగిన వీరి జీవితంలో స్వామితో గడిపిన మరియు స్వామివారిచే అనుగ్రహింపబడిన మధురాతి మధుర స్మృతులు ఎన్నో ఎన్నెన్నో. ఈనాటి మన తెలుగు ప్రత్యక్ష కార్యక్రమంలో సాక్షాత్తు భగవంతునితో భద్రాచల యాత్ర చేసిన వారి అనుభవాలను వినబోతున్నాం. మనందరం కూడా ఆ దివ్యలీలలను, స్వామివారు చూపిన అద్భుత ఘట్టాలను వింటూ ఆ పరమ పవిత్ర యాత్రలో పాల్గొందాం.
ఆ రోజుని సత్యం గారి ఇంటి నుంచి అచ్యుతరామయ్య గారింటికి స్వామి వస్తున్నారు. వారింట్లో కూడా పాదం మోపి వారి కుటుంబీకులందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నారు. అప్పుడు అచ్యుతరామయ్య గారు నాకు చెప్పారు, అమ్మా రేపు స్వామివారు ఇట్లా భద్రాచలం వెళ్లడానికి ఇక్కడ ఉన్న భక్తులు సత్యం గారు అంతా ఏర్పాటు చేశారు భద్రాద్రి ప్రయాణం. అందుకు అందరినీ తీసుకుని వెడుతున్నారు. కొద్ది మంది, ఒక 50 మందిని సెలెక్ట్ చేసి స్త్రీలు పురుషుల్ని డివోటీస్ ని తీసుకుని వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అందుచేతను మీరు కూడా స్వామివారిని కోరినట్లయితే తీసుకుని రావచ్చు, మీరు కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పి వారికి మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి పరిచయం తోటి వారు నాకు చెప్పారు. నేను ఎట్లాగంటే, మా ఇంటికి వస్తారమ్మా మధ్యాహ్నం స్వామి, అప్పుడు మీరు తప్పకుండా స్వామివారిని అడగండి అని చెప్పి చెప్పారు. అప్పుడు స్వామివారు మధ్యాహ్నం వచ్చారు. అందరూ కూర్చున్నారు, వారి ఫ్యామిలీ ఇంకా భక్తులు, నేను కూడా కూర్చున్నాను. స్వామివారు అంతా వారితోటి అంతా ముచ్చటించిన తర్వాత వారు అక్కడ ప్రసాదం వారు ఇచ్చారు. ఏవో పళ్ళన్నీ పెట్టారు. ఆ పళ్ళు తీసి స్వామివారు అందరికీ ఇచ్చారు, నాకు తీసుకొచ్చి ఇచ్చారు పండ్లు. అప్పుడు నేను, అందరూ నమస్కారాలు చేసుకుంటున్నారు, నన్ను కూడా చేసుకోమన్నారు స్వామివారు. వారు ఆదేశంతో నాకు కొంత ధైర్యం వచ్చి నేను కూడా నమస్కారం చేసుకుని, స్వామి నాకు భద్రాచలం చూడాలని ఉంది అన్నాను. అంటే అప్పుడు చెప్పారు, స్వామివారు వెడుతున్నారని విన్నాను, అందుకు నాకు కూడా చూడాలని ఉంది స్వామి అని చెప్పి చెప్పాను. చెప్తే అప్పుడు వారు తప్పక రావచ్చు అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, స్వామి తమరు తీసుకుని వెడితేనే నేను వస్తాను అని చెప్పి చెప్పాను. అంటే అయితే తప్పకుండా అని చెప్పి అప్పుడు వెంటనే అచ్యుతరామయ్య గారికి, చూడు మీరు బయలుదేరి వచ్చేటప్పుడు అమ్మాయిని కూడా మీతో తీసుకురండి అని చెప్పి చెప్పాను. అప్పుడు సాయంకాలం తెల్లవారుజామునే 5 గంటలకే లాంచీలన్నీ బయలుదేరుతుంది. స్వామివారు అక్కడ ధవళేశ్వరంలోని మనకి గోదావరి నదికి అంతా కంట్రోలింగ్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఉన్నారు, కృష్ణయ్య గారని చెప్పి. వారు భక్తులు, మహాభక్తులు స్వామివారికి. వారి మదరు చాలా భక్తురాలు, ఇక్కడే నిలయంలోనే ఆమె పూర్తి జీవితం ఇక్కడే స్వామివారి దగ్గర గడిపి, స్వామివారి దగ్గర ఆ రోజుల్లో భజనకి ఆమె ముఖ్యంగా భజన పాడేవారు, భజన చేసేవారు. భజన కృష్ణమ్మ గారని ఆమె పేరు. ఆమె కుమారుడే ఆయన. అంచేతను స్వామి ఎక్కడైనా సరే వారి వారి భక్తుల్నే వారు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. అది అందుచేత తెల్లవారుజామున వారు ఏర్పాటు చేసినటువంటి బోటు, అంటే గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కి నది మీద వాళ్లు చెక్కింగ్ వెళ్లేటటువంటి ఏర్పాట్లుంటాయి, ఆ బోటుని స్వామివారికి వారు ఏర్పాటు చేసి స్వామి రాత్రి వారింటి దగ్గరే ఉన్నారు. అప్పుడు సత్యం గారితో అచ్యుతరామయ్య గారు చెప్పారు, అమ్మాయిని నాతో తీసుకురామన్నారు అని చెప్పి వారితో చెప్పారు. చెప్తే సత్యం గారు, నాకు స్వామి 50 పేర్లే ఇచ్చారు, అందుకు తెప్పి ఇంకెవరినీ లేదన్నారు. స్వామి మీకు చెప్పారంటున్నారు, నాకు చెప్పలేదు కదా, నేను ఎట్లా తీసుకుని వచ్చేది అని చెప్పి వారు అనుమతించలేదు. అప్పుడు అచ్యుతరామయ్య గారు, నాకు చెప్పారు, నీకు చెప్పలేదంటున్నావు, ఇప్పుడు నేను స్వామి చెప్పింది నేను చెయ్యాలి కదా అని చేతను ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మనం స్వామివారి దగ్గరికే వెడదామని చెప్పప్పుడు, రాజమండ్రి నుంచి అది ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది ఆ బంగ్లా, అక్కడికి బంగ్లా దగ్గరికి వెళ్లారు ఇద్దరు. వెళ్లి లోపలికి వెళ్లేటప్పటికి వారు, అప్పుడు రాత్రి 10 గంటలు అయిందంట టైం. అప్పుడు స్వామివారు వాళ్లు ఆఫ్ చేసి, మీరు స్వామివారు నిద్రపోతున్నారు, మీరు చారిప్పుడు పైకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారట ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు. అంటే లేదు, ముఖ్యమైన పని మీద వచ్చాం, మేము వెళ్లాలి అని చెప్పి చెప్తే, సరే మీరు వెళ్ళండి అని. ఈ లోపల స్వామి ఆ తలుపు దగ్గరికి వీరు వెళ్లేటప్పటికి శబ్దం చేశారట. అంటే అంత క్లోజ్ డివోటీస్ అన్నమాట, అది అంత ఆక్లీ డివోటీస్ వాళ్ళు. అందుచేతను స్వామి దగ్గర అది వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది, లేకపోతే వారి దగ్గర మనం నిలబడి మాట్లాడడానికే రాదు. అందుచేత అప్పుడు శబ్దం చేస్తే వారు వెంటనే స్వామివారు, "అచ్యుతరామయ్య, రా లోపలికి" అన్నారట. లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లినప్పుడు స్వామి, "తమరు చెప్పారు కదా ఆమెని తీసుకుని రమ్మని, ఆమె పేరిది." ఇతనేమో, "మరి స్వామి చెప్పలేదు అంటున్నారు" అని అంటే, "ఏది ఆ లిస్టు ఇయ్య" అని చెప్పి తీసుకుని చూసి, "ఇందులో ఎవరిని తగ్గించడానికి లేదే" అని చెప్పి స్వామివారు, "అయితే ఇప్పుడు 51వ పేరు కింద వేసుకుని మీతో తీసుకుని రండి" అని చెప్పి చెప్పారు. ఆ ప్రకారంగా స్వామివారు నాకు వారి అనుగ్రహం, మనం దానికి పాత్రులమో అవునో కాదో మనకి తెలియదు, కానీ వారి ఆ యొక్క ప్రేమ ప్రవాహం ఆ విధంగా ప్రవహిస్తుంది భక్తులందరిపైన. అది భక్తులందరికీ అనుభూతి అది. తర్వాత తెల్లవారుజామున బయలుదేరి స్వామివారు అక్కడి నుంచి మనకి గోదావరి ఆనకట్ట, అది అక్కడే ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ బంగ్లా. అది పూర్వం మనకి బ్రిటిష్ వారి టైంలో గోదావరికి నదికి ఎక్కడ ఆనకట్టలు లేవు. బ్రిటిష్ వారి టైంలో ఒక పెద్ద ఇంజనీరు ఇక్కడ ఉండేవారు ఆయన. అంటే బ్రిటిష్ నుంచి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వం వారు పంపించిన ఆయన. ఆయన ఈ నదిని చూసి, "ఇది సస్యశ్యామలం చేయడానికి ఎంతో అవకాశం ఉంది ఇక్కడని" ఆయన అప్పుడు దానికి ఒక ఆనకట్ట కట్టడానికి ప్రపోజ్ చేసి గవర్నమెంట్ కి ప్లాన్ ఇచ్చి ఇక్కడ కట్టడానికి ఆయన చాలా శ్రమించి ఆయన ఆనకట్ట కట్టారు. ఆయన పేరే కాటన్ దొరాని. అంచేతన అక్కడే సూపరింటెండెంట్ ఇంజనీర్ బిల్డింగ్ ఉంటుంది, అంత కంట్రోలింగ్ అంతా అక్కడే ఉంటుంది. అంచేతన ఆనకట్ట దగ్గర నుంచి బయలుదేరి, అది అంటే రాజమండ్రిలో ఒక పార్ట్ ధవళేశ్వరం
అంటేశ్వరం.
అక్కడి నుంచి స్వామివారు బయలుదేరారు. మేమంతా రాజమండ్రిలోనే అక్కడ పుష్కరాలు రేవని చెప్పని ఉంటుంది. ప్రతి 12 ఏండ్లకి కూడా మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి గంగకు వచ్చినట్లుగానే. అక్కడ దానికి ప్రశస్తమైనటువంటిది. అక్కడ కొన్ని దేవాలయాలు అన్ని కూడా అక్కడ బండు మీదే ఉంటాయి. అక్కడి నుంచి మేమంతా బయలుదేరి అంతా స్వామివారి బోటు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారా లేదా అని కూడా వారు వచ్చి స్వయంగా అందరినీ చూసి అప్పుడు ప్రయాణం బయలుదేరారు. ఆడవాళ్ళు అంతా ఒక బోటు, స్త్రీలంతా పురుషులకి అంతా ఒక బోటు, మొత్తం 2 చేరి 50 మంది. ఇందులో ఒక 2 పండితులను కూడా తీసుకొచ్చారు పిఠాపురా నుంచి స్వామివారు. వారు ఎప్పుడు మన ఇక్కడ యజ్ఞాలకు వస్తూ ఉండేవారు. ఆ పండితులను కూడా తీసుకొచ్చారు. తర్వాత అంతా చేరి 51 మంది నాతోటి. అది స్వామివారికి బోటు ఒకటి, స్వామివారు కార్లు అన్ని కొన్ని కొన్ని సామాన్లకి ఒక పంటు, అంటే అది సూపరింటెండెంట్ ఇంజనీర్ వాళ్లకే డిపార్ట్మెంట్ కి ఉంటుంది, ఒక పెద్దది పంటు మాదిరి ఉంటుంది అనమాట. దాన్ని బల్లకట్టు అంటారు. అది పెద్ద పంటు. గోదావరిలోని వాళ్లు ఏదైనా అవసరాలైనప్పుడు తీసుకెళ్లడానికి అది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దానిపైన స్వామి కారు, తర్వాత ఇంకా ఒకరిద్దరు స్వామితో వచ్చేటటువంటి వారు ఉన్నారు కదా ఇంకా అక్కడ, రాజారెడ్డి గారు ఇట్లాగ స్వామితో ఎప్పుడు వచ్చేటటువంటి వారు, వారి కార్లు మొత్తం 3. స్వామివారికి బోటు, ఆ బోటులోనే అన్ని వసతులు కూడా స్వామివారికి ఉన్నాయి. బెడ్రూమ్ అన్ని కూడా అన్ని వసతులు స్వామివారికి అందులోనే ఉన్నాయి. ఇది మిగిలిన 2 బోట్లు మాకు లేడీస్ కి జెంట్స్ కి. ఒక బోటు ప్రత్యేకంగా వంటలకి, ఎందుకంటే ఇది ప్రవాహానికి ఎదురుగా వెళ్లాలి. భద్రాచలం వెళ్ళడానికి ప్రవాహం దిగువకు ఉంటుంది. ఇది ఎగువకు వెళ్లేటప్పుడు చాలా కొంచెం ప్రవాహం ఒడిలో చాలా టైం తీసుకుంటుంది దానికి. అంచేతన మేము ఒక రోజంతా ప్రయాణం అక్కడి నుంచి చేసేటప్పటికి వంటలు భోజనాలు అన్నీ కూడా ఆ బోట్లోనే, దానికి తగినటువంటి సామాన్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని వెళ్లారు. అది కొంచెం ఇంచుమించుగా పోలవరం ఉంది. ఇప్పుడు ఏదో బ్యారేజీ కట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ సమీపానికి వెళ్లింది. వెళ్లడానికి ముందుగానే అందరూ భోజనాలు అయిన తర్వాత 4 గంటలకి స్వామివారు మళ్లీ లేడీస్ బోట్లోకి వచ్చారు. వారు అన్ని బోట్లు అలాగా సంచరిస్తూనే ఉండేవారు. అందరినీ ఆనందం అందిస్తూ అందరికీ ఉత్తేజపరుస్తూ ఆ గోదావరికి 2 ప్రక్కలు ఉన్నటువంటి ఆ సీనరీ అంతా చూపిస్తూ మాట్లాడుతూ వారు వచ్చారు. అక్కడ కూర్చుని భజన చేయమన్నారు. అప్పుడు భజన చేస్తున్నాం. ఆ గ్రూప్ లో మాకు ఇప్పుడు ఇంతవరకు మనకి అనంతపురంలో మహిళా కాలేజీకి వార్డెన్ ఉన్నటువంటి జయమ్మ గారు కూడా వచ్చారు. ఎందుకంటే ఆమె భర్త అప్పుడు రాజమండ్రిలో జాబ్ రీత్యా అక్కడ ఉద్యోగం రీత్యా ఉన్నారు. అందుకు ఆమెను కూడా మాతో తీసుకొచ్చారు. ఆమె చిన్నప్పటి నుంచి వారి తండ్రి గారు విఠలరావు గారని చెప్పి ఉండేవారు, కర్ణాటక వారు. ఆయన స్వామి వారికి ఎప్పుడూ పక్కనే ఉండేవారు. ఎంతో ఆయన కూడా బాగా జోక్స్ ఎక్కువ వేసేవారు. స్వామి వారిద్దరు జోక్స్ వేసుకునేవారు. ఆ రకంగా వారు ఇందుచేతన ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆమె కర్ణాటక సంగీతంలో చాలా విద్వాంసురాలు. ఆమెని పురంధర్దాస్ కీర్తనలన్నీ కూడా స్వామి వారు ఒక్కొక్కటి చెప్పి వాటిని పాడమని చెప్పి పాడిస్తూ, అక్కడే ఒక టెంకాయ చెక్క, కొట్టినటువంటి టెంకాయ కొట్టిన చెక్క ఒకటి ఉంటే అది తీసుకుని ఆ బోట్లో ఒక చెక్క ఉంటే ఆ చెక్కను పెట్టి ఒక్కొక్కటి సైడ్ నుంచి కొట్టేవారు. కొడుతూ ఉంటే ఒక్కొక్క ముక్క ఊడి పెచ్చు నుంచి ఊడి అక్కడ కూర్చున్నటువంటి భక్తులు లేడీస్ కి అందరికి ఒక్కొక్కటి వచ్చి వారి ఒళ్ళో పడేది. ఆ రకంగా ప్రసాదం ఆ తాళం వేస్తున్నట్టే కొట్టేవారు. ఒకసారి కొట్టేటప్పటికి ఒక ముక్క వచ్చి ఒకరి చేతిలో పడేది. అట్లాగా అందరికి మొత్తం ఆ చెక్క అంతా కూడా అందరికీ ప్రసాదం ఇచ్చారు. అంటే వారి దివ్య లీలల్లో అదొక లీల. అంటే అది వారు ఆట, లీలా నాటకం అది. ఆ రకంగా ఎంతో ఆనందాన్ని అందించారు. ఆ నైట్ అక్కడ హాల్ట్ చేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఇసుక తిప్పలు ఉంటాయి గోదావరిలో, ఇసుకతోటి కూడుకున్నటువంటి మధ్య మధ్యలో ఐలాండ్ గా ఉంటాయి, అక్కడ నైట్ కు అక్కడ ఆఫ్ చేసి అందరినీ దిగమని అక్కడ పండితులను కూర్చోబెట్టి అంతా పండితులను కూడా మాట్లాడమని అందరినీ పలకరిస్తూ వారు కూడా అక్కడ ఒక చైర్ ఏర్పాటు చేశారు. ఒక చిన్న టేబుల్ ఉన్న అక్కడ కూర్చుని అంతా మాట్లాడిన తర్వాత ఆ రాత్రి అక్కడే భోజనాలు అందరూ చేసి తర్వాత బోట్లో విశ్రమించిన తర్వాత తెల్లవారు మళ్ళా బయలుదేరిని అక్కడి నుంచి, అంటే నైట్ ట్రావెల్ చేయరు. అప్పుడు అది తెల్లవారి మార్నింగ్ నుంచి కూడాని అందరికీ కూడా అన్ని చిన్న చిన్న పాపకి అంత తల్లి చెప్పినట్లుగా అందరికీ మాకు అందరికీ కూడా మరి అందరికీ కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానాలు చెయ్యాలి, అక్కడ మరి ఆ గోదావరి మధ్యలో ఏమీ ఉండవు. వారు చీకటినే 3 గంటలకి అందరినీ లేపి తమరు లేచి వచ్చి అందరికీ చెప్పి ఆడవారంతా వెనక పక్కకి, మగవారంతా ముందు పక్కకి వెళ్లి మీరంతా కాలకృత్యాలు తీర్చుకుని ఆ ఒడ్డుని మీరు స్నానాలు చేసుకుని మీరంతా వచ్చి మళ్ళా బోటులకు రండి అని చెప్పి చెప్పారు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చెప్పి వారే చేయించారని. ఆ రకంగా అయిన తర్వాత ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ పాపి కొండలు అని చెప్పి ఉన్నాయి. 2 పక్కల కొండలు హైట్ గా ఉంటుంది, మధ్యలో ఇది చాలా చిన్నదిగా ప్రవాహం ఉంటుంది. అక్కడ ఎవరైనా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది అక్కడ. అందుచేత అక్కడ ఎవరినే మాట్లాడనివ్వరు పూర్వం నుంచి కూడాని. అది మాట్లాడితే కష్టం కలుగుతుంది అక్కడ, ప్రమాదం అవుతుంది అని చెప్పిన అప్పుడు స్వామివారు కూడా ముందే హెచ్చరించారు అందరికీ ఎవరు మాట్లాడకుండా. అక్కడ పాపికొండల దగ్గర టిఫిన్ చేసినప్పుడు మార్నింగ్ వస్తూనే తమరు రూమ్ లో చూస్తూనే వైట్ డ్రెస్ చేసుకుని వచ్చారు. ఆ వైట్ డ్రెస్ లో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా వారు అది ఆ బాలకృష్ణ రూపంగా వారు చూపించారు. అంతకు పూర్వం నేను వైట్ డ్రెస్ లో చూడలేదు, అక్కడే చూడటం నేను వైట్ డ్రెస్. అది దాటుకుని ఇవతలకు వచ్చిన తర్వాత 8 గంటలు అయ్యింది. అప్పుడు ఆ ఒడ్డునే కొంత పొడి ప్రదేశం ఉంది. అప్పుడు అక్కడ అందరూ దిగి ఇక్కడ మనం అంతా టిఫిన్ చేద్దామని చెప్పి అందరినీ దింపి అక్కడ ఉండమన్నారు. సరే అంతా ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. స్వామివారితో అప్పుడు స్వామివారి పెద్ద సిస్టర్ వెంకమ్మ గారు, స్వామివారి తల్లి ఈశ్వరమ్మ గారిని కూడా తీసుకొచ్చారు వారితో. వారు అంతా కూర్చున్న తర్వాత అక్కడ అందరికీ టిఫిన్లు, స్వామివారికి టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ చుట్టూ కూర్చున్నాం, అందరికీ పెట్టారు. పెట్టిన తర్వాత స్వామివారు ఆ ఈశ్వరమ్మ గారిని తాను ఉప్మా తీసుకున్నారు. ముందు చేతితోటి తీసుకుని అమ్మాయి నీకు ఇదిగో పెడతాను అని చెప్పని అన్నారు. పాపం ఆమె మహాతల్లి ఆ చెయ్యి చాపారు పెట్టమని. పెట్టేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి స్వామివారు కొంటి కృష్ణుడే అయిపోయారు. ఆ ముద్ద తీసి వారికి చూపించి చేతిలో పెట్టినట్టుగా అట్లా పెట్టి అమ్మా అని చెప్పి తమరు నోట్లో పెట్టుకున్నారు. ఆమె పాపం అయ్యో స్వామి ఇట్లానే చేస్తావు నువ్వు అని చెప్పి పాపం ఆమె కూడా చాలా ఆనందంగా చేశారు. భక్తులందరూ కూడా ఆనందాన్ని అనుభవించాం. అప్పుడు ఆ పండితుణ్ణి అడిగారు, ఏమి శాస్త్రి ఎట్లాగుంది నీకు ఇప్పుడు నీ అనుభవం చెప్పు అని చెప్పంటే, స్వామి ఏమి చెప్పను, ఆనాడు కృష్ణుడు ఆ వ్రేపల్లెలో ఆ బృందావనంలో గోవులను కాచేటప్పుడు అందరూ చల్దులు మూటలు ఇప్పుకొని తిన్నారట, కాని అది మేము చూడలేదు, కాని ఇప్పుడు నేను చూస్తున్నాము స్వామి, అందుచేతను ఆ గోపాలుడే ఇక్కడ ఈరోజున ఇది బృందావనంలో మా అందరికీ నువ్వు మా చల్దులు పెడుతున్నావు, నువ్వు మాతోటి క్రీడిస్తున్నావు స్వామి అని చెప్పి ఆయన చాలా ఆనందంతో చెప్పాడు. ఎప్పటికీ అవునవును అని చెప్పి స్వామివారు కూడా అని వారు తర్వాత వారు భోంచేసి మీరందరూ కూడా భోంచేయండి అన్నారు. అందరూ కూడా టిఫిన్ చేశారు. అయిన తర్వాత మళ్ళా ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత నైట్ వరకు కూడా ప్రయాణం జరిగింది. సాయంకాలం 7 గంటలైంది. అప్పుడు మధ్యలో శబరి నది వస్తుంది. మన రామాయణంలో శబరి ఆశ్రమానికి రాముడు వెళ్లాడు కదా, అది అక్కడ ఆమె నది రూపంలో ఉంది అక్కడ ఆ అరణ్యంలో. అది మనకి ఛత్తీస్గఢ్ కి మన ఆంధ్రాకి మధ్యలో ఉంటుంది. అది అక్కడంతా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఆమె శబరి నది రూపంగా అయ్యిందని చెప్తారు. అప్పుడు రాముడు కూడా సంచరించింది, భద్రాద్రికి వెనకనున్నటువంటి ఆ అడవిలోనే సంచరించాడు. అప్పుడు అదంతా ఇప్పటికీ కూడా పర్ణశాలని అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు రాముడు అరణ్యవాసం చేసినప్పుడని. అది పూర్వం అంతా హిస్టరీ ఉంది. స్వామివారు కూడా స్వయంగా అవన్నీ కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆ శబరి నది దాటిన తర్వాత అది చాలా ప్రవాహం ఉంటుంది. ఎక్కువ గోదావరిలోకి వాటర్ వచ్చేది శబరి నది నుంచే ఎక్కువ వస్తుంది. మనకి మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడి నుంచి ఆ అడవుల నుంచే వాటర్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచే అఖండ గోదావరి అయింది. అందుచేతన అది దాటిన తర్వాత కోనవరం ఉంటుంది. అక్కడ కోనవరం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రవాహం తగ్గిపోతుంది. అక్కడ స్వామివారు ఈ వాళ్ళు బోట్లు అన్ని కూడా నడుపుతున్నారు, కానీ బోట్లు అడుగుని పట్టేసింది ప్రవాహం తక్కువ వల్లన. వాళ్ళకి ఆ మార్గం పాపం ఏ పక్కన వెళ్లాలో తెలుసు వాళ్ళకి, నిత్యం వెళ్లే వాళ్ళకి, కానీ ఎందుకో పట్టేసింది. అప్పుడు పాపం చాలా దిగి లోపలికి దిగి వాళ్ళు నెట్టుతున్నారు ఒక్కొక్క బోటు నేను బోటుతో నెక్కుతా ఉంటే అప్పుడు స్వామివారు గబాబుగా వారు బోట్లోంచి వచ్చి అప్పుడు వాళ్ళకి నిలబడి వారికి ఈ పక్క కాదు ఈ పక్క పోని ఈ పక్క పోని అని దిశానిర్దేశం అంతా వారే చేశారు. అప్పుడు చకచక అన్ని లాంచీలు కూడా అదే మార్గంలో వచ్చేసింది. వచ్చి ఒక ఇసుక తిప్పకి చేరుకున్నాం. అక్కడ రాత్రి 7 గంటలు అయిపోయింది. అప్పుడంతా అక్కడ భోజనాలు చేయాలి. ఆ టైంకి అక్కడ దిగిన తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు కూడాని. అప్పుడు అందరు కూర్చున్నారు, సమావేశమయ్యారు. స్వామివారు మధ్యలో కూర్చున్నారు. వారికి ఒక చైర్ వేస్తామంటే నాకు చైర్ వద్దు కూర్చుంటాన్నారు. ఒక పట్ట ఓ జుమకాణా వేస్తున్నారు, నాకు అది కూడా వద్దన్నారు. మీరు వేసుకోండి అని అందరినీ దాని మీద కూర్చోమని వారు మధ్యలో ఒట్టి ఇసుక పైన కూర్చున్నారు. కూర్చుని అంతా స్వామివారు ఏంటో చెప్పబోతున్నారు. అందరం కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నాము. ఆ టైంలో స్వామివారి ఇసుకనంతాని అట్లాగా మన చిన్న పిల్లలు ఇసుకలోకి వెడితే కుప్ప చేసుకుంటారు, తడి ఇసుకలోకి వెడితే అది ఒక గూళ్ళు కింద పిచ్చి గూళ్ళు అని చెప్పి పెడతారు చిన్నపిల్లలు. ఆ ప్రకారంగా వారు ఇసుకని అంతటినీ కూడా పోగు చేసుకున్నారు పైకి. అప్పుడు నేను వారి సంకల్పమో వారి అనుగ్రహమో నాకు తెలియదు, నేను ఇంతమందిలోని కూడా నేను కొంచెం యాక్టివ్ గా వెళ్లి వారి పక్కనే కూర్చున్నాను. నాకు ఆ అవకాశం వారు ఇచ్చింది, లేకపోతే మనం వెళ్లలేమట్లాగా ఆ జన్మంలో అందరిలోని. ఇప్పుడు వెళ్లి కూర్చున్న తర్వాత నేను అంతా స్వయంగా చూశాను. అక్కడ ఇసుకని అంతటినీ పోగు చేసేలాగా మన పిరమిడ్ ఆకారంగా పైనుంచి కిందకి ఇట్లా చేశారు, గోపురం లాగా చేశారు పైకి. ఒక్కొక్క ఇసుకి చేతులతో అలా పైన పోసుకుంటూ అట్లా చేశారు. చేసిన తర్వాత అప్పుడు అందరూ ఇంకా చూసి చాలా నవ్వి అప్పుడు ఒక డ్రాయింగ్ వేశారు దానిపైన. ఒక ఏలుతోటి వారి చూపుడు వేలుతోటి, కుడి చేతి చూపుడు వేలుతోటి డ్రాయింగ్ గా అట్లా 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 వేశారు. వేసి అందరినీ చూసి అయిపోయింది అన్నారు అని అడుగుని చేతులు పెట్టి, ఇసుక అడుగు చేతులు పెట్టి పైకి తీసేటప్పటికి ఒక పెద్ద కళాఖండ పటిక బిల్లం అంటాం దాన్ని, ఒక పెద్ద అచ్చు వచ్చింది మొత్తం ఒకటే మన బిల్లపు అచ్చు వచ్చినట్టు. అప్పుడు చూశాను దాన్ని. చూసేటప్పటికి ఎక్కడ ఒక్క ఇసుక రేణువు కూడా దాన్ని అంటుకోలేదు. వారు తీసింది ఆ ఇసుకలోంచి. అప్పుడు వెంటనే వారు మరలా క్రియేట్ చేసి ఒక ఇంత బండిల్ ఫొటోస్, వారి ఫొటోస్ ఉన్నది ఒక ఫొటోలు ఒక బండిల్ క్రియేట్ చేశారు. అప్పుడు స్వామివారు ఈ లాంచీలన్నీ తీసుకొచ్చిన ఆ వాళ్ళు కళాసులు అంటారు వాళ్ళని, ఆ కళాసులను అందరినీ రమ్మన్నారు. వాళ్ళు సుమారు ఒక 15 మంది ఉన్నారు, మరి అన్నిట్లకి ఉండాలి కదా అందరూని, అంచేతను అందరూ ఉన్నారు. వారందరినీ పిలిచి కూర్చోబెట్టి అక్కడ పక్కనే వారికి చకచక వారి ఏలుతోటి ఈ బొటని వేలుతోటి పట్టి ఒక్కొక్క ముక్క చేశారు. అన్ని సమానంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని ముక్కలు అయ్యాయి. ఆ ముక్క తీసుకుని ఒక్కో ఫోటో అది వాళ్లను పిలిచి వాళ్ల చేతిలో పెట్టి నమస్కారం చేసుకోమన్నారు. వాళ్ళని వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఆ రకంగానే వాళ్ళందరినీ సంతోషపెట్టారు. వాళ్ళందరినీ ఇంకా తర్వాత స్వామి భక్తుల్ని ఎక్కడ చూసినా వారికి ఎక్కడెక్కడ మార్గ మధ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో పర్యాయములు ఎంతో వాళ్ళకి ఆనందం ఇస్తూ ఉంటారు. దారి పొడుగుని వెళ్లే వాళ్ళకి ఆ రకంగానే వాళ్ళందరికీ కూడా ఇచ్చి తర్వాత వారు మరలా ఇసుకనంతటినీ కూడా గొప్ప చేసుకున్నారు. గొప్ప చేసుకుని అప్పుడు మరలా ఒక డిజైన్ చేశారు. పైన డిజైన్ చేసేటప్పటికి తీసి చేయి పెట్టారు. చేయి పెట్టేటప్పటికి వచ్చింది ఒక స్ఫటికమాల జపమాల వచ్చింది. అదే డిజైన్ చేశారు ఆ పూసల డిజైన్. వారి డిజైన్ వేస్తూ ఉంటేనే మనకి ఏమా అనేటటువంటిది కొంచెం కొంత అర్థమవుతుంది. మనం అంతా భగవంతుడిని లీలలు గాని మనం అర్థం చేసుకోలేము వారి, కానీ కొంచెం అవుతుంది అనమాట ఆ డిజైన్ బట్టి. అప్పుడు వారు దాన్ని తీసి ఈ ఏర్పాటు చేసినటువంటి నిడమర్తి సత్యం గారి తల్లి ఉన్నారు. ఆమె పేరు అన్నపూర్ణమ్మ. ఆమెకి అప్పటికే ఇంచుమించు 80 ఏళ్ల వయస్సు. ఆమెని పిలిచి ఈ జపమాల ఆమెకిచ్చి అన్నపూర్ణమ్మ నువ్వు జపం చేసుకో ఇది అని చెప్పి ఇచ్చారు. అలాగే వారి కుమార్తె ఉన్నారు. ఆమె భర్త అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చీఫ్ సెక్రటరీగా ఉండేవారైన రావు గారని ఆమెని కూడా పిలిచి ఆమెకి కూడా రామ పాదుకులు చిన్న చిన్న పాదుకులు క్రియేట్ చేసి అలాగే మళ్ళా ఆ ఇసుకలో నుంచి అదే సేమ్ మెటీరియల్ చేసి ఆమెకి ఇచ్చారు. ఆమెకి ఇచ్చి ఇది నువ్వు పూజ చేసుకో ఎప్పుడునని చెప్పి ఇచ్చారు. తరువాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పండితుల్లో ఒక పండితుణ్ణి అడిగారు. అప్పుడు నీకు ఏ దేవతామూర్తి ఇష్టం అని అడిగారు. ఆయన చెప్పారు నాకు రాజరాజేశ్వరి అని చెప్పారు. అప్పుడు మరలా అట్లనే చేసి ఒక రాజరాజేశ్వరి విగ్రహం, వెండి విగ్రహం, అది సుమారు 3 అంగుళాల పొడుగు ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి ఆయన్ని పిలిచి ఆయనకి ఇచ్చారు. తర్వాత రెండో పండితుణ్ణి నీకు నీ ఇష్టదైవం చెప్పు నువ్వు అని చెప్పనన్నారు. స్వామి అంతా మీకే తెలుసు అన్నారు ఆయన. అన్నప్పుడు వారికి అప్పుడు ఆ భద్రాద్రి రామ లక్ష్మణ సీతతో ఉన్నటువంటిది రౌండ్ షేప్ లో ఉన్నటువంటిది ఒక పెద్ద లాకెట్ లా క్రియేట్ చేశారు. అది లోపల ఒక ప్లాటుగా ఉండి దానిపైన విగ్రహాలు కాదు, మధ్యలో అంతా విడివిడిగా ఉంది అంతానే, మనం విగ్రహాలు పెట్టినట్టుగా. దానికి చుట్టూ రౌండ్ ఒక జవ వచ్చింది, అది గోల్డ్, అది క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అది అప్పుడు ఇదిగో నువ్వు పూజ చేసుకోను ఇది అని చెప్పి వారితో చెప్పి దాన్ని హస్తంలో పెట్టుకుని మా అందరికీ కూడా చూపించడానికి చెప్తూ సీతా అమ్మవారి వెనక తిప్పితే సీతా అమ్మవారు జడ, ఈ జడ చూడండి ఎంత బాగా ఉందో జడ, అమ్మవారి జడ అని చెప్పే ముక్కు మొహము అంతా కూడా తీరి అంతా కూడా వారు చెప్పి చూపించి ఎంత బాగుందో చూడండి అని చెప్పి అందరికీ చూపించి చేతిలో పెట్టుకుని అందరూ చూడండి అని చెప్పి నమస్కారం చేసుకున్నారు. అందరూ మేమందరం కూడా అలాగా వారి చేతిలో ఉండగానే మేమంతా నమస్కారం చేసుకుంటే అప్పుడు స్వామివారు ఆఖరణ అన్నారు, మీరు ఛాన్స్ కొట్టారు, రెండు నమస్కారాలు, రాముడికి ఒక నమస్కారం, నా హస్తానికి ఒక నమస్కారం, రెండు కొట్టారు మీరు అని చెప్పి వారిని అందరినీ కూడా ఆనందపరిచారు. ఆనందపరిచిన తర్వాత అప్పుడు ఇంకా టైం అవుతోంది, బస్సులన్నీ అక్కడ తోటి లాంచీ ప్రయాణం ముగిసిపోతుంది. ఒడ్డుకు వచ్చేసి అక్కడ ఒడ్డు నుంచి బస్సులు కార్లు అన్ని ఏర్పాటు చేశారు అక్కడికి భద్రాద్రికి. అక్కడికి కొంచెం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. దానికి అప్పుడు భోజనానికి అందరినీ కూర్చోమని అందరూ భోజనాలు పూర్తి చేశారు. అప్పుడు ఇంకా అక్కడి నుంచి అందరూ భోజనాలు అక్కడే స్వామివారి మధ్యలో కూర్చున్నారు, చుట్టూ అందరం కూర్చుని అందరికీ కూడా భోజనాలు చేసి అప్పుడు నేను చాలా ఆనందం ఇచ్చారు స్వామి అని చెప్పి నేను అన్నాను. ఇంకా నాకు ఆనందం పట్టలేక స్వామి చాలా ఆనందం, ఇంత ఆనందం ఇచ్చారు స్వామి అని చెప్పానంటే ఇక్కడేముంది భద్రాద్రి వెళ్లిన తర్వాత ఇంకా ఇస్తాను ఆనందం అని చెప్పి చెప్పారు. సరే అయిన తర్వాత అంతా బయలుదేరి భద్రాద్రికి ఒడ్డుకొచ్చి భద్రాద్రికి ఎవరెవరి వాహనాల్లో వారంతా స్వామివారి కారు పంటుమించి దింపి స్వామివారి కారులో స్వామివారు అంతా బయలుదేరి భద్రాద్రికి చేరుకున్నాం. రాత్రి అక్కడికి వెళ్లేటప్పటికి 10 గంటలయ్యింది. స్వామివారికి అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ లో వారికి ఏర్పాటు చేశారు. మాకందరికీ కూడా తగినటువంటి మా అందరికీ అనుకూలాలను ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేశారు. అందరూ ఉన్నాము. 2 పగలు 2 రాత్రులు ప్రయాణం అది. ఈ 2 రోజులు ఇంకా స్వామివారు ఈ 50 మందిమే ఆనందాన్ని వారు ప్రతి అడుగులోని ప్రతి మాటలోని కూడా వారు ఆనందించేటటువంటి వారు. ఒక పూట మాత్రం నేను చూశాను ఒక సాయంకాలము, దిగి ఒడ్డుకి వచ్చిన అన్ని లాంచీలు పెట్టారు. వారు ముందు దిగి అక్కడ నీరు తాకుతోంది, ఇసుక ఉంది అంతాని, ఆ తాకి బాగా చెమ్మ కూడా ఉంది అక్కడ. వెళ్లి గబగబగా అక్కడ మఠం వేసి కూర్చున్నారు. వారిని కూర్చుని చల్లగా అటు చూస్తున్నారు, గోదావరి అంతా కొండలు చూస్తున్నారు. అది చూస్తే నాకు మీరు చూసే ఉంటారు, ద్వారక వెళ్లినప్పుడు స్వామి ఒక ఫోటో ఉంటుంది మనకి, కృష్ణుని క్రియేట్ చేసి ఒళ్ళో పెట్టుకుని ఒక ఫోటో ఉంటుంది. సీఎం అట్లనే కూర్చున్నారు, చాలా హ్యాపీగా మంచి గాలి వస్తుంది ఆ గోదావరి మధ్యలో. అప్పుడు వారంతట వారే వెళ్లి అక్కడ కూర్చున్నారు. అక్కడ మరి ఏముందో ఆ పవిత్రత వారు అక్కడ పవిత్రం చేశారు. అది చూడటానికి అందరికీ ఆనందమే మొత్తం. ఇంక ఏమీ వేరే ప్రపంచం ఏమీ తెలియదు. అప్పుడు వెళ్లిన తర్వాత మర్నాడు రామాలయంలోకి ఆలయం వారు అక్కడ భక్తులు అందరూ వచ్చి స్వామివారిని ఆహ్వానం చేశారు. లోపలికి వెళ్లి స్వామివారు రాముల వారిని అంతా దర్శనం చేసుకున్నారు. తర్వాత అది గుడి చిన్నది కాబట్టి వారితో ఇంక మేమెవరం వెళ్ళడానికి అవకాశం చిక్కలేదు. తర్వాత మేమంతా గుడిలోకి వెళ్లి వచ్చిన తర్వాత స్వామివారు రాముల వారికి రామదాసు చేయించినటువంటి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి. అక్కడది సాధారణంగా ఒక మ్యూజియం లాగే పెట్టి ఉందది, ఒక రూమ్ రెండు రూములు. అది ఎవరికి ఎక్కువ చూపించరట వారది, కానీ స్వామివారిని తీసుకెళ్లి వారు స్వామివారికి అన్నీ చూపించారు. అప్పుడు వెనకాల మమ్మల్ని కూడా స్వామివారు రమ్మన్నారు, మేము వెళ్లాము. అక్కడ సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకం అని చెప్పి స్వామివారికి చెప్పేటప్పుడు స్వామివారి చేతిలోకి తీసుకున్నారు దాన్ని. ఆ ఆభరణాన్ని తీసుకుని స్వామివారి చేతిలో మా అందరికి దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. అది ఆ అవకాశం మాకు కూడా ఇచ్చారు. అది అయిన తర్వాత ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు మరలా స్వామివారు అక్కడి నుంచి ఒక రాత్రి నిద్రపోయారు. రెండు రాత్రులు అయిన తర్వాత వెళ్లిన రోజు రాత్రి నిద్రపోయారు, మర్నాడు కూడా ఉన్నారు. ఉండి మూడో రోజుని ప్రొద్దుట ఉదయమే బయలుదేరి అక్కడ భోజనం చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి టూర్ ఉంది వారికి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ రాజా ఉమాపతిరావు గారు, మిస్సెస్, వాళ్లంతా కార్లు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్నారు. వారంతా కూడా స్వామివారిని ఇక్కడి నుంచి తోడుకుని వెళ్లడానికి వారంతా వారి పరివారం అంతా వచ్చి ఉన్నారు హైదరాబాద్ వారంతా. అప్పుడు స్వామి ముందు ఉదయమే అక్కడ రూమ్ లో వచ్చిన వారిని అందరినీ కూర్చోమన్నారు. గెస్ట్ హౌస్ రూమ్ లో ఒక పెద్ద హాల్లో కూర్చోమన్నారు. అందరికీ ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. అప్పుడు అందరినీ పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత అక్కడ బోట్ లో వచ్చినటువంటి వంట వాళ్లు, అక్కడ పాత్రలు తోయేవాళ్లు మొత్తం అందరినీ కూడా పిలిచి అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. టూర్ లో వారితో తీసుకొచ్చిన వారు అందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇచ్చారు అందరికీ. అయిన తర్వాత కొంతమంది ఈ బోట్ లో రావడానికి స్వామివారి పర్మిషన్ లేక వాళ్ళు కార్లు వేసుకుని ఖమ్మం నుంచి వయా ఖమ్మం నుంచి భద్రాద్రికి వచ్చారు. ఒక రెండు మూడు ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళు ఎంతో కాలం నుంచి డివోటీస్ అంతా అని వాళ్ళ ఫ్యామిలీలే వచ్చారు అక్కడికి. వాళ్లను కూడా పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంకొక ఫ్యామిలీ ఆఖరిని ఉంది, ఆ ఫ్యామిలీ కానీ నన్ను పిలవలేదు, అందరినీ పిలిచారు. అప్పుడు చూస్తున్నాను, ఏమో స్వామివారు ఎప్పుడు పిలుస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఆ టైంలో ఆ లాస్ట్ ఫ్యామిలీని కూడా స్వామివారు పిలిచారు. పిలిచేటప్పటికి స్వామివారి రూమ్ లోకి పిలిచారు అందరినీ. అప్పుడు వారు వెడుతూ ఉంటే ఇంకా నన్ను పిలవలేదు, నాకు చాలా బాధగా ఉంది, తర్వాత నాకు చాలా ఆవేదనగా ఉంది, ఇంకా స్వామివారు పిలవలేదని, ఇంక నేను ఒక్కదానే మిగిలిపోయినా, ఆ ఫ్యామిలీ అంతా పిలిచారు, ఇంక నేను కూడా లేచి ఆ ఫ్యామిలీతోటే నేను వెనకాల వెళ్లాను. వెళ్లేటప్పటికి డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికి వారందరూ లోపలికి వెళ్లిన తర్వాత డోర్ మూసేసుకున్నారు, నేను బయట ఉండిపోయాను. నన్ను చూశారు, చూసి భగవంతుడు చూడందే ఉంటుంది, వారు కావాలని చేశారేమో అది నాకు తెలియదు, డోర్ మూసేశారు. అది నాకు అప్పుడు చాలా బాధ కలిగింది. ఏమిటి స్వామి, నాకు ఒకదానికే దొరకలేదా ఇది, కానీ నేనేమి ఈ అదృష్టానికి ఎంత ఆనందం ఇచ్చారు ఇంతవరకు అని చెప్పి చాలా బాధపడి చాలా దుఃఖంతో నేను కళ్ళు మూసుకుని అక్కడే పొదిగడపలోనే నిలబడి ఉన్నాను ఆ డోర్కి. అప్పుడు లోపల వారందరికీ మాట్లాడిన తర్వాత వారందరికీ విభూతి ప్రసాదం పట్లాలు ఇచ్చి అన్నీ చేసి 10 నిమిషాల్లోనే ఇంటర్వ్యూ అంతా పూర్తి చేశారు. బయటికి ముందు డోర్ తెరుచుకుని ముందు స్వామివారే బయటకు వచ్చారు. అప్పుడు నేను అక్కడే నిలబడి ఉన్నాను, కానీ నేను ఏమీ చూసేటటువంటి స్థితిగా లేదు మానసికంగా నాకు. అట్లా కళ్ళు మూసుకునే ఉన్నాను నేను. అప్పుడు స్వామివారు చటుక్కుని వచ్చి నా దగ్గరికి, ఏమీ అట్లా ఉన్నావు, ఏమి అట్లా ఉన్నావు అని చెప్పని అడిగారు. నేనేమి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు, కానీ కళ్ళు తెరిచి చూశాను. స్వామివారి దగ్గరే నిలబడి అట్లానే చూస్తూ అడుగుతున్నారు. నేనేమి మాట్లాడలేకపోయాను. అప్పుడు స్వామివారు నవ్వుకుని, అయ్యో నేను చూడలేదే, పిలవలేదనా నీకు, నిన్ను పిలవలేదనా, బాధపడుతున్నావు అని చెప్పి, నేను చూడలేదే అని చెప్పని అన్నారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, అయ్యో స్వామి, ఇంత రూములో ఇంత మందిని అందరినీ పిలిచిన తర్వాత నన్ను చూడలేదని చెప్తున్నారు, నేను ఒక చిన్న ఏదో సూదిని కాదు కదా స్వామి, మీరు ఇట్లాగా మీరు నేను సూది అయితే కనిపించలేదనుకోవచ్చు, ఇంత పెద్ద ఆకారాన్ని ఈ రూములో ఉంటే స్వామి చూడలేదంటున్నారు అని చెప్పి నాకు భావం వచ్చింది. అప్పుడు వెంటనే వారందరూ బయటకు వచ్చారు రూములోంచి. అప్పుడు నన్ను రా లోపలికి పిలుస్తాను, నిన్ను మాట్లాడతాను రా అని చెప్పి లోపలికి పిలిచారు. లోపలికి వెళ్లాను. అప్పుడు వారంతా చెప్పారు, వారు అది ఆ సమ్మర్లో ఏప్రిల్లోని బృందావనంలో, అప్పుడు పాత బృందావనం ఉండేది, పైన ఏమీ రూమ్స్ లేవు, స్వామివారు కిందే ఉండేవారు, వచ్చిన భక్తులు కూడా కిందే ఇంటర్వ్యూ పిలవటం అంతా కూడా జరిగేది. అప్పుడు అందుచేతన స్వామివారు పైన 3 రూములు వేయడానికి ఏర్పాటు చేసి వేశారటది. దాన్ని ఏప్రిల్లో దాన్ని ప్రారంభోత్సవం పెట్టుకున్నారంట. అప్పుడు స్వామివారు చెప్పారు, అక్కడ పైన రూములు గృహప్రవేశం ఉంది, దానికి నువ్వు తప్పక రా, నువ్వు అక్కడికి, అది అంతా మనదే, అందరూ ఉండవచ్చు, అందరూ కలిసి ఉండొచ్చు అక్కడ, అంచేతను నువ్వు రా అక్కడికి బృందావనం అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఇంకా ముందే, దానికి ముందే నన్ను లోపల పిలిచేదానికి ముందే ఈ ప్రయాణం ఏర్పాటు చేసినటువంటి నిడమర్తి సత్యం గారు, అచ్యుతరామయ్య గారిని నాకు క్యారియర్ భోజనం తీసుకురండి, నేను భోంచేసి వెళ్లాలి, హైదరాబాద్ కు బయలుదేరాలని చెప్పారు. వారు వెళ్లారు. వెంటనే ఈ లోపల వారు క్యారియర్ తీసుకుని వస్తున్నారు. స్వామివారు నేను అక్కడ ఉండగానే అప్పుడు లోపల స్వామివారు చేతులు కడుక్కుని, అక్కడ అప్పుడు ఆ ఏర్పాట్లు కూడా లేవు, ఒక బేసిన్ పెట్టారు, వాటర్ పెట్టారు, స్వామివారు చేతులు కడుక్కుని అప్పుడు కోమ్ చేసుకుంటున్నారు స్వామి. అప్పుడు నేను అంటే స్వామివారి చేతులు కడుక్కునేటప్పుడే ఇంకా భోజనం చేస్తారని చెప్పి నేను డోర్ దగ్గరికి వచ్చాను, బయటకు వచ్చేయడానికి. వచ్చేటప్పటికి డోర్ తీసాను, అట్లాగా తీస్తుండగా వెనకాల నుంచి అప్పుడు చేతులు కడుక్కుంటూ స్వామివారు చెప్పారు, ఆగు ఆగు అన్నారు నన్ను. అప్పుడు నేను ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత రా అని పిలిచారు. వారు కోమ్ చేసుకుంటూనే ఆ కోమ్ని నాకు చూపించారు. ఇదిగో చూడు, ఇది ఐరన్ కోమ్, ఇది నా ఫారెస్ట్ కి ఇదే ఉండాలి, అది మీ తలలో పెట్టుకుంటే మీకు రక్తం వస్తుంది మీకు అని చెప్పి, ఇది చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో చూడు అని చెప్పని అన్నారు. నేను అట్లనే కంటితో చూస్తున్నాను. చూస్తుండగా స్వామివారు, అలా కాదు, చెయ్యి వేసి చూడు, ఎంత అది సూదుల మాదిరి ఉంటుంది అది అని చెప్పి చెప్పారు. లేదు, నేను ఎట్లాగో నేను చెయ్యి వేసేది దాని మీద. అప్పుడు స్వామివారు, లేదు చెయ్యి వేసి చూడు అన్నారు. అప్పుడు చెయ్యి వేశాను, అది చాలా, అది సూదుల కన్నా ఎక్కువ సాఫ్ గా ఉందని అంతాని. అప్పుడు చెప్పారు, నా ఫారెస్ట్ కి ఇదే ఉండాలి అని చెప్పి చూపించి, అది ఒక నాకు వారు లీలని ఒక అనుభూతిగా నాకు ఇచ్చారు. తర్వాత ఇంతలోనే వారు క్యారియర్ తీసుకొచ్చారు, స్వామివారు రెడీ అయ్యారు. అప్పుడు వారు సత్యం గారు, అచ్యుతరామయ్య గారు ఇద్దరు, వారితో వారి అబ్బాయి, సత్యం గారి అబ్బాయి కూడా ఉన్నాడు, అతను అంతా 15 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బాబు. ఆ బాబు వచ్చారు. అప్పుడు స్వామివారు నాకు భోజనం రెడీ పెట్టండి అని చెప్పని అన్నారు. వీరు క్యారేజీ అంతా ఇప్పారు పెట్టారు. అప్పుడు స్వామివారి అప్పుడు వారికి ఒక ప్లేటు పెట్టారు అక్కడ. అప్పుడు స్వామివారు ఆ పదార్థాలని ఒంతోటి తీసుకుని అందులో పళ్ళెంలో పెట్టి అందులో స్వీటు చక్కెర పొంగలి చేసుకొచ్చారు. వారు అది అప్పుడు అన్ని వడ్డన చేసుకుని వారు దాన్ని ఒక స్వీట్ ని ఒక ముద్ద చేసి అప్పుడు పట్టమని చెప్పి అచ్యుతరామయ్య గారికి ఒక ముద్ద పెట్టారు, సత్యం గారికి ఒక ముద్ద పెట్టారు, ఆ బాబుకు కూడా ఒకటి పెట్టి అప్పుడు నా చేతిలో కూడా ఒకటి పెట్టి స్వామికి ఆ తన ప్లేట్లోనే తనే తీసి ఉండ చేసి తను దాన్ని పెట్టి పెడుతూ అప్పుడు చెప్పారు, చూడు నువ్వు చాలా బాగా ఏడ్చావు అని చెప్పి, భగవంతుడి కోసం ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఆనందం దొరుకుతుంది అని చెప్పి అది నాకు ఎగ్జాంపుల్ గాని నాకు ప్రాక్టికల్ గా నాకు అది చూపించి చేశారు. అప్పుడు చెప్పారు, ఇంతమంది వచ్చారు, అందరికీ దొరికిందా ఇది, చూడు, నీకు ఒకదానికే దొరికింది ఇది అని చెప్పి చెప్పారు. అంటే అప్పుడు నాకు వారు నన్ను పిలవకుండా ఉంచినది ఎందుకో కారణం, అప్పుడు అంతరార్థం నాకు అర్థమయ్యింది. అప్పుడు ఆ ఆనందం ఏనాటికి నేను మర్చిపోలేనటువంటి అనుభూతి. అందుకే ఎన్నో పర్యాయములు మనకి ఉపన్యాసాల్లో కూడా చెప్పారు, అడుగకువే ఓ మనసా, అడిగిన అడుగున పడుదువు అని చెప్పి చెప్పారు ఎన్నోసార్లు మనకి. అంచేతను బిడ్డకి, చిన్న బిడ్డకి, మాటలు రాని బిడ్డకి ఏం కావాలో, ఏ టైంలో ఏం కావాలంతా ఆ తల్లే పెడుతుంది. అడిగితే అడిగింది ఒకటే ఇస్తుంది, అడగనటువంటి పరిస్థితులు అన్ని ఇస్తుంది ఆ తల్లి. ఆ రకంగానే స్వామివారు నాకు అంతా చేసి అప్పుడు ఇంకా టైం అయిపోయింది. వారు తొందర తొందరగా కొద్దిగా భోజనం చేశారు. భోజనం చేస్తాడు స్వామి చూడండి అన్నారు. అక్కడే ఉండి అందరం కూడా నేను చూసి భోజనం చేసి అప్పుడు ఇంక ప్రయాణానికి బయట భక్తులు ఓ ఆర్తనాదాలు చేస్తున్నారు, స్వామి దర్శనం దర్శనం అని చెప్పి ఆ గెస్ట్ హౌస్ ముందు. అప్పుడు స్వామి వారు చూడండి వాళ్ళంతా ఆత్రుతతో పిలుస్తున్నారు, ఇంక నేను బయలుదేరి వెళ్లాలి, హారతి ఇచ్చేయండి నాకు అని చెప్పి మాల వేసి హారతి ఇమ్మన్నారు. మాల వేసి హారతి అచ్యుతరామయ్య గారు, సత్యం గారు హారతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అచ్యుతరామయ్య గారు నమస్కారాలు చేసుకోమన్నారు. ముగ్గురం కూడా నలుగురం కూడా నమస్కారాలు చేసుకున్నాము. మనకి అందరికీ కూడా బాధ, చాలా బాధాతప్తమైపోయి దుఃఖం వచ్చేస్తుంటేనే అప్పుడు స్వామి మీరు మాకు దూరంగా వెళ్లిపోతున్నారు స్వామి అని చెప్పి అచ్యుతరామయ్య గారు ఒక్కసారి బోర్ని ఏడ్చేసేశారు. ఏడిస్తే అప్పుడు స్వామి వారు చెప్పారు, ఎందుకు, నేను ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎక్కడికి వెళ్లటం లేదు, మీ హృదయాల్లోనే ఉన్నాను నేను. మీకు నాకు ఎంత దూరం అని మీరు భావన చేస్తే నాకు మీకు అంతే దూరం. నేను మీ హృదయంలోనే ఉన్నానని భావన చేసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్లడం లేదు అని చెప్పి చెప్పారు. అది ఒక మాకు ఒక పాఠం. అది అంటే భగవంతుడు ఎప్పుడు హృదయస్థుడే అని చెప్పిన, అంటే ఈ రూపం మనకి ఎదురుగుండా ఉండొచ్చు, తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్లొచ్చు, కానీ అదే రూపం హృదయంలో ఎప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడు ఉంటారు.
ఆనాటి విషయాలు ఎంతో చక్కగా కన్నులకు కట్టినట్లు వివరించిన కాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఎంతో విలువైన అనుభవాలు తెలుసుకున్న మనందరం ధన్యులమనే చెప్పాలి. శ్రోతలందరూ దీనిని కేవలం కాంతమ్మ గారి వ్యక్తిగత అనుభవంగానే కాకుండా వారి వారి జీవితాలలో కూడా అన్వయించుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ భూమిపైకి వచ్చిన ప్రతి మానవ జన్మ తనలో ఉన్న దైవత్వాన్ని దర్శించడానికి వచ్చిన యాత్ర వంటిదే. అయితే స్వామిని తెలుసుకుని వారిని దర్శించి వారి యొక్క స్పర్శన సంభాషణలను పొందిన మనందరి జీవితం కూడా సాక్షాత్తు స్వామివారి ప్రేమతో ఎన్నుకోబడిన ఈ భద్రాచల యాత్ర వంటిదే. వారితో మనం అనుభవించిన మధుర స్మృతులు జన్మజన్మలకి తిరిగిరాని వరప్రసాదాలు. స్వామివారు స్వయంగా కాంతమ్మ గారికి చెప్పినట్లు, భగవంతుని కోసం ఎవరైతే ఎంత ఎక్కువగా దుఃఖిస్తారో తపిస్తారో వారికి స్వామి అంత ఆనందాన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఇది చాలామంది అనుభవించిన జీవిత సత్యమే. అది విన్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. నేను స్వామి కళాశాలలో చేరకముందు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక రకమైన విరక్తి భావంతో, స్వామి నాకు ఈ ప్రపంచం, చదువు, డబ్బు, ఉద్యోగాలు ఇవేవీ వద్దు, మీరే కావాలి, త్వరగా మీ చింతకి చేర్చుకోండి అని రోజు స్వామి పూజగదిలో కూర్చొని స్వామి పాదుకలపై పడి నాకు తెలియకుండానే ఏడ్చేవాణ్ణి. అలా ఉండగా ఒకరోజు స్వామి వారి పరమభక్తులైన మా నాన్నమ్మ గారి కలలో కనిపించి, వాడు పాపం నాకోసం చాలా తపిస్తున్నాడు, వాడిని అసలు బాధపడవద్దని చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను, త్వరలో వాణ్ణి ఇక్కడికి చేర్చుకుంటాను, వాడు నా దగ్గరే ఉంటాడు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కాని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను స్వామి కళాశాలలో అప్లై చేయడం, స్వామి కరుణతో సీట్ ఇవ్వడం, ఆ తర్వాత వారి ప్రేమతో వారికి అతి దగ్గరగా చేసే అవకాశాలు రావటం, ఇలా అన్నీ జరిగాయి. ఇంకా శ్రోతలందరూ ముఖ్యంగా గమనించాలి, ఈ భద్రాచల యాత్ర ముగిసే ముందు స్వామి మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారా అని అచ్యుతరామయ్య గారు ఏడ్చినప్పుడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనెక్కడికి వెళ్లటం లేదు, మీ హృదయంలోనే ఉన్నాను, మీకు నాకు ఎంత దూరమని మీరు భావిస్తే అంతే దూరంలో ఉంటాను, నేను మీ హృదయంలోనే ఉన్నానని భావించినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని స్వామి చెప్పిన మాటలు వింటే, ఇప్పుడు స్వామి భౌతికంగా మన మధ్య లేరని బాధపడుతున్న వారందరి కోసం ఆనాడే చెప్పిన అమృతవాక్కులా ఉన్నాయి. ఈ జీవితమనే భవసాగరాన్ని దాటడం కొరకు నాలుకపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చేస్తూ ఆ పరతీశుడు చూపిన బాటలో మనందరం పయనించాలని సాయిరాముణ్ణి ప్రార్థిస్తూ శ్రోతల నుండి సాయిప్రసాద్ సెలవు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి వేద పఠనం, భజన ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
పరతీశ్వరా సత్య సాయీశ్వరా.